सर्वशुभम से गुरवे
ఏం చూసుకుంటారు అంటే, ఆ చిన్నతనంలో ఏ ప్రేమనైతే మనం అమ్మ నాన్నలతో పొందామో తిరిగి మళ్ళా వచ్చి ఏది ఈ అల్లుళ్ళు కోడళ్ళు వచ్చినా కూడా ఆ విషయాన్ని చర్చించుకుంటూ ఉంటారు. ఇంతకు ముందు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, ముందు ముందు మనవాళ్ళు మనవాళ్ళకి ఎక్కడెక్కడ పెళ్లి చేద్దామనుకుంటున్నారు, ఏం చేద్దామనుకుంటున్నారు, ఏం చెయ్యాలి అనుకుంటున్నారు, ఇవన్నీ ఏది వారి ఇంటికి సంబంధించినటువంటివన్నీ కూడా ముచ్చటం ఎప్పుడు చేసుకుంటారు? భోజనం చేసేటప్పుడు కాకుండా హాలు కుర్చీలు ఎందుకు పెట్టుంటారు? హాల్లో కాసేపు కూర్చుని భోజనానికి ముందు టిఫిన్ అయిన తర్వాత మళ్ళీ భోజనాలు అయిన తర్వాత అందరూ ఒకే చోట కూర్చుని కాసేపు జగత్తుని మర్చిపోయి మన ఇంటి విషయాల గురించి చాలా గోష్ఠి జరుగుతుంది. దానిని ఏమన్నారు, చాలా సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటా. మరి మన కన్న తల్లి తండ్రులే పెళ్ళిళ్ళు చేసి సంపాదించాలని, ఆ సంపాదన కోసమే కదా ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగాల్లో మళ్ళీ సెలవులు పెట్టి పుట్టింటికి వస్తే అక్కడ ఉద్యోగాలు ఉంటాయో ఉంటాయో తెలియకనే కదా రాలేకపోతున్నారు. ఇన్ని కష్టతరమైనటువంటి కార్యక్రమాలు ఉండి కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే మన దగ్గరికే రావాలి, వాళ్ళు వెళ్దామని అనుకున్నా కూడా వాళ్ళందరూ తమ తాము ఉన్న చోటు వస్తే బాగుంటాం ఎలాగైతే అనుకుంటారో, అలాగే ఈ దేవుళ్ళు కూడా ఏ విధంగా ఎటువంటి పేరు చెప్పి ఎటువంటి కారణం చేత ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కొద్ది కాసేపు దగ్గర కూర్చుంటారో, వారికి మన ఏం ముందలేదు, వాళ్ళకి లోటైంది ఏం లేదు, అక్కడ వారిస్తే మనం అనుభవిస్తున్నాం. అక్కడ వారికి కావాల్సింది ఏంటి అంటే నువ్వు శాంతిగా ఉండే, అంటే నేనే శాంతిని పొందుతున్నానో ఆ శాంతిని మీరు కూడా పొందాలి. అది ప్రపంచంలో ఉండే విషయాల ద్వారా రాదు, పొరము చాలా రేగా ఉండుకునేవాళ్ళం. ఇళ్లలో బాగులంటే ఊర్లంటే అరిసెలంటే అయా పండుగలు రావాలి. మరి ఈ పల్లెటూరులో మరి అలాగే ఉంటుందేమో తెలీదు. మామూలుగా మాకు ఊళ్ళలో ఉన్నప్పుడు అలాగే సంక్రాంతి పండుగ కొన్ని రకాలు ఉంటాయి వండుకునేవి, దాంట్లో అరిసెలు ఉంటాయి. అలాగే సంక్రాంతి పండుగ వస్తే కొన్ని రకాలు ఉంటాయి. అలాగా ఇన్ని రకాలు ఉంటూ ఉండేవి అప్పుడు. ఇప్పుడు పండుగలు రావక్కర్లే, మనం తలుచుకుంటే పిండి వంటలు వచ్చేస్తున్నాయి. మనం కావాలంటే ఇంట్లో వస్తున్నాయి, డబ్బులు పెడితే బజార్లో కూడా వస్తున్నాయి. ఎంత పెంచుకునే వాళ్ళము మనం, ఎంత అనుకున్నా మన ఇంట్లో వండుకున్నంత రుచిగా ఉంటాయండి బయట కొనుక్కుంటే. ఎంత పెసరట్టు ఉప్మా అయితే మాత్రం ఏమండి, అమ్మ ప్రేమగా అట్టు వేసి చక్కగా దాంట్లో ఏది కాస్త ఉల్లిపాయ అవన్నీ వేసి అమ్మ చక్కగా రెండురా పళ్ళు తెచ్చుకొని ఒకళ్ళ తర్వాత పళ్ళు ఎవరే ఇప్పుడే కదనా తీసుకెళ్ళావు, అప్పుడే చేసావా, రెండు అట్టు వచ్చేసరికి వచ్చేసావు. ఆ సాయి లాంటి వాళ్ళు ఉంటారు, మన దగ్గర కొంచెం ముక్క కూడా తిన్నాం వాడు మొత్తం తినేస్తారు, చేయి కూడా కడిగేసుకుంటాడు. మా అమ్మ గోల పడుతుంటే నేను ఇంకా పప్పన్నం తినలేదమ్మా, సాయి చేయి కూడా కడిగేసుకున్నాడు. అది ఎక్కువ తింటున్నాడో గబగబా తింటున్నాడో లేకపోతే అసలు తినడం లేదో మనకు అర్థం కాదండి. అలా గొప్పమని ఉంటూ ఉంటారు. అలాగా అమ్మ అలా అంటూ ఉంటే మన వాళ్ళు అలా అంటూ ఉంటే లేదే ఈసారి నేను కొంచెం నిదానంగా తింటాను పోలే రెండో వాటికి వెయ్యండి అంటూ ఉంటే ఇంత చదువు ఎవరి దగ్గర వస్తుందండి? అమ్మ దగ్గర కాకపోతే ఇంత చదువు ఎక్కడ వస్తుందండి? అమ్మ దాటిపోయిన తర్వాత నాకు అమ్మలేదే అమ్మలేదే అనుకుంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందుకని అందరి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే గురువుల దగ్గర దొరుకుతుంది, గురువుల దగ్గర దొరుకుతుంది మనకి. ఏదో విధంగా ఒక కార్యక్రమం పెడితే అందరికీ కొంచెం ఎక్కువసేపు నా దగ్గర కూర్చుంటారు కదా. అంటే వారికి స్వార్థమా లేకపోతే మనకు అవసరమా? అది మనకు అవసరం. మహాత్ముల సన్నిధి మనకు అవసరం. అందులో ఇప్పుడు పండుగలు ఎలా వస్తున్నాయి అంటే, ఒకప్పుడు పండుగ వస్తే ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా మన వాళ్ళందరూ చేసుకునేది ఎలా అంటే, కృష్ణాష్టమి వీక్ మధ్యలో వచ్చిందనుకోండి, ఇటు శని ఆదివారాలు కానీ అటు శని ఆదివారాలు కానీ చేసుకుంటారు. ఎక్కడ దానలు భవన్లు కూడా చోట. అలాగా మనకి కూడా సిటీస్లో మెల్లమెల్లగా వాసన ఆడతారు ఇక్కడ కూడా. ఎందుకంటే వీక్ మధ్యలో పిలిస్తే అందరూ రారుగా పార్టీకి. పార్టీకి రావాలంటే ఏం చేయాలి? సమయాన్ని వారాలే పిలవాలి కదా. అందుకని అందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ వాళ్ళ భర్తలే మారిపోతున్నాయి, డేట్లు మారిపోతున్నాయి, తిథులు మారిపోతున్నాయి, పెళ్లి రోజులు మారిపోతున్నాయి. తర్వాత ఇక ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నాయి. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు కార్డు ఎప్పుడు చూపిస్తే వాళ్ళు పంపిణీ కార్డే, లేకపోతే అదేదో అంటారు కదా వాట్సాప్. వాట్సాప్లో ఏ డేటు ఏ కార్డు చూపిస్తే అది వాళ్ళకి పండుగ అయితే మనకు కూడా పార్టీ. అంటే మానవులందరూ మార్చేస్తున్నారు కదా. అలాగే గురుదేవుడు కూడా అలా ఏమనుకున్నారంటే, శ్రావణ పూర్ణిమకి అబ్బాయి అన్ని చోట్ల పౌర్ణమే పెట్టుకుంటే ఎన్ని చోట్లకైనా అమ్మ వస్తుంది. అమ్మ రావడం కష్టం కదా. అందుకని ఎక్కడో చోట అమ్మ ఆ కార్యక్రమాల్లో చాలా మిగిలిపోతుంది. అందుకని అమ్మకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు మీకు పడాలి. అది కూడా అనుకోకుండా శనివారం నుంచి అదేంటి వాళ్ళ కార్యకర్తలు రావడానికి శనివారం వచ్చారు కోసం అనుకున్నాను. టెంపుల్ కట్టించిన వాళ్ళు అందరూ ఉంటారనుకున్నా నేను శనివారం వచ్చాను కదా. అందుకని అన్నే వెళ్ళా, మీరు మళ్ళా నాకు కనిపించి వెళ్తారు కదూ, నాకు కనిపించి వెళ్ళండి అని మరి చెప్పి వెళ్ళా. నేను వెళ్ళగానే వారి దారి కూడా వెళ్ళి మనకి సరే ఆదివారాలు. అందుకని నాకు అనిపించింది, అందుకని పౌర్ణమి వాళ్ళ కాకుండా పోయిందా. గురుదేవులు కృష్ణాష్టమి పండుగ చేస్తున్నారండి. స్వామివారు జరిగినటువంటి సన్నివేశం చెప్తున్నారు. కృష్ణాష్టమి విశాఖపట్నంలో జరుగుతుంది. మన కుమారస్వామి రాజా అది డాక్టర్ అశోక్ గారి తల్లిదండ్రులు ఎప్పుడు కృష్ణాష్టమి ఎప్పటి నుంచో, అందులో కృష్ణాష్టమి కృష్ణమేణం గారు పుట్టినరోజు చూడండి ఎంత పెద్దలు నిర్ణయము మార్పులు పడతారు. వారికి అక్కడ విశాఖ వారి ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ గురుదేవులు తీసుకువెళ్ళి మూడు రోజులు పండుగ చేసుకునేవాడు. మూడు రోజులు కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. విజయవాడలో కొన్నాడు చేశారు, చెన్నూరులో చేశారు కొన్నాడు, తర్వాత విజయవాడలో చేశారు, తర్వాత విశాఖపట్నం. చెన్నూరు అయితే నాకు తెలియదు కానీ విజయవాడ తెలుసు, అలాగే విశాఖపట్నం కూడా తెలుసు. సరే స్వామివారి దగ్గర మరి ఇది కృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి అనుకోని సందర్భంలో పండగ కళ్ళని వెళ్ళినటువంటి అమ్మకి కాస్త అడ్డు రోజులు వచ్చాయి. కొంచెం అనుకోకుండా అడ్డు రోజులు వచ్చాయి. దాంట్లో కృష్ణాష్టమికి నాకు నేను ఇంట్లో లేకపోయాను. అయిపోయిన తర్వాత స్నానం అయిన తర్వాత ఆడవాళ్ళకి ఏముంటుంది, ఏడుపుంటుంది కదా, ఏడుస్తాం కదా. స్వామివారి దర్శనం ఇచ్చాను స్నానం అయిన తర్వాత. దర్శనం ఇస్తే ఏడుస్తూ కృష్ణాష్టమికి నేను లేకపోయాను, నేను కృష్ణాష్టమికి ఉంటానేమో అనుకున్నాను అని ఏడుస్తాం కదా. ఏముంది బలహీనం అంటారు దాన్ని, ఇప్పుడు తెలుసుకున్నా దాన్ని బలహీనం అంటారు. వెంటనే బాబాజీ మహారాజు అన్నారు, ఇవాళ కృష్ణాష్టమి కాదని ఎవరు చెప్పారు నీకు? కృష్ణుడు నీకు ఇప్పుడు అవకాశం ఇస్తే అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా పోయిన రోజుల గురించి తలుచుకుంటావేంటి? భగవద్గీత వాక్యం అండి మనకి, గతాన్ ఆగతాం సృష్ట నాను శోచంతి పండిత అశోచ్యాన్న అశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాన్ ఆగతా సృష్ట నాను శోచంతి పండిత. పండితుడైనటువంటి వాడు ఆయన చెప్తున్నాడు స్వామివారు ఏమని, అసలు దేని గురించి అయితే ఆలోచించకూడదో దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అర్జునుడి గురించి అంటున్నాడు, అశోచమా నన్నులో శోచస్తు. కానీ మాటలో ప్రజ్ఞాభాష భాషసే, చాలా ప్రజ్ఞ కలిగిన వాడిలాగా మాట్లాడుతున్నావు. కానీ పండితుడైనటువంటి వాడు జరిగిన దాని గురించి కానీ జరగబోయే విషయాన్ని గురించి కానీ ఇప్పుడు ఆలోచించడే. ఇప్పుడు ఏది కావాలో దాని గురించి ఆలోచించు. అంటే స్వామివారి మాట చూడండి, గురుదేవుడు ఎంత సూచన ఇచ్చారో, నువ్వు జరిగిన విషయం గురించి ఇప్పుడు ఎందుకు ఈ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటావు? ఇది కృష్ణాష్టమి కాదా? ఎవరు చెప్పేది నీకు కాదా? ఎందుకంటే కృష్ణుడు ఎదుటే ఉన్నాడు కదండి, చెప్పకనే అందించారు గురుదేవుడు. కృష్ణుడు అక్కడ ఎదుగున్నారే ఉన్నారు, అవకాశం ఇచ్చారు అక్కడ చక్కగా సేవ చేసుకోవడానికి. వారికి నమస్కారం పెట్టుకోవచ్చు, కూర్చుని వారు చెప్పే మాటలు చక్కగా వినొచ్చు. మధ్యలో మనకి అడ్డేంటి మనస్సు దాడుతో? అందుకనే మన మనస్సుతోనే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మనస్సు కలిగిన వాళ్ళం కాబట్టి మనకు ఒక పేరు వేశారు, ఏమని? మానవులు అని. మనస్సు కలిగిన వాడు మానవుడు. కానీ గురుదేవులు మనకు ఒక అభయం ఇచ్చారట, నువ్వు మనస్సుతోనే పుట్టావు మానవుడవే, కానీ మహాత్ములు చెప్పినటువంటి విషయాన్ని నువ్వు ఆచరించినప్పుడు నీలోనే ఉన్నటువంటి మాధవత్వాన్ని నువ్వు దర్శించవచ్చు, అనుభవించవచ్చు. మానవుడు నానకు ఉన్నంతసేపు మానవుడుగా నువ్వు వ్యవహరించబడతావు. ఎప్పుడైతే ఒక గురువాదాశ్రయం చేసి సమర్థులైనటువంటి ఆ గురు భగవానుని మనం ఆశ్రయించడం జరుగుతుందో, జరిగినప్పుడు ఈ నానత్వం హరించి నానించి యొక్క ఒళ్ళొచ్చి ఇది ధకారం అవుతుందట. అంటే మాధవుడు అంటారు. ఈ మాధవత్వం అనేటువంటిది బయటకు వచ్చేది కాదు, నీలోనే ఉన్నది. నువ్వు దాన్ని గుర్తించి వెలుపలికి అనుభవించడానికి తీసుకోవాలి. దానికి ఎన్నో రీతిలో చెప్తుండేవారు బాబుజీ. ఒక ఇంటి కింద ఏముంది, పెద్ద నిధి ఉంది. ఒక ఇంటి కింద నిధి ఉన్నది. ఇంట్లో ఉన్నవాళ్ళు ఆ నిధిని గుర్తించరా ఎప్పుడు? కానీ ఏ మహానుభావంలో వాటిని ఉద్ధరించడానికి వచ్చినప్పుడు మీకు ఇంట్లో నిధి ఉన్నది అంటే వెంటనే నువ్వేం చేయాలి? పక్కనున్న ఇంటి వారికి కూడా చెప్పకుండా, ఎదురున్న ఇంటి వారికి కూడా చెప్పకుండా, పైన ఉన్న ఇంటి వారికి కూడా చెప్పకుండా తలుపులన్నీ బంధించి మళ్ళా మాట్లాడితే బయట తాళం వేసి కోవిడ్ నుంచి లోపలికి వచ్చి ఇంట్లో తవ్వి చూస్తాం. ఎందుకని? నిధి నాదే అవ్వాలి, నిధి నాదే అవ్వాలి. మనం దానికి అంత ప్రయత్నం చేస్తున్నాం కదా. మనలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఈ నిధిని గురించి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఎంత ప్రయత్నం చేస్తున్నాం? మనసుకు లోబడిపోతున్నాం. మనసు ఎటువంటి అటువైపు పరుగు పెడుతున్నాం మనం. మనసునికి లోబడిపోతే ఏమైపోతున్నాడు వీడు? ఇంకా కర్మలకి లోనే పోయి మరు జన్మకి కారణమైపోతున్నాడు. అందుకని గురుదేవులు ఏం చెప్పారు మనకి? పెద్దలు ఒక మాటలో కూడా చెప్పారు, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నిన్నటి జ్ఞాపకాలతో రేపటి వ్యాపకాలతో, నీటి సంగతి మనసి సతమతమో కావేలా, నీటి సంగతి నిన్నటి జ్ఞాపకాలతో రేపటి జ్ఞాపకాలతో, నిన్నటి నీటి సంగతినే మరచి సతమతమోగా వేలా, నీటి సంగతినే మరచి సతమతమోగా నేను చేయమారిపోతే గుండె మగులయే చేరమేలా, నేను చేయమారిపోతే గుండె మగులయే చేరమేలా, నేను చేయమారిపో
లేని
మనసీ భయనం నిలకడే లేని మనసీ భయనం నిలకడే లేని మనసీ భయనం నిలకడే లేని మనసీ నిన్ను నీవే నమ్మవు నీవెవరిని నమ్మగలవు నీవెవరిని నమ్మగలవు నిలకడే లేని మనసా ఎందా నీ పయనం నిలకడే లేని మనసా ఏకాగ్రత లేని మనసా గాలిలో దీపం నీవు ఏకాగ్రత లేని మనసా గాలిలో దీపం నీవు ఆరాటం నిండిన మనసా మడిలే కెరటం నీవు ఆరాటం ఆరాధం నిండిన మనసాడి కెరటం నీవు ఆరాటం ఈ విధాన్ని తెలుసుకొని నీ నడవడి మార్చుకొని ఈ నిజాన్ని తెలుసుకొని నీ నడవడి మార్చుకొని గురునామ స్మరణే చేస్తూ నీ గమ్యం చేరుకో 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 శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం శ్రీ గురు శరణం మమ సద్గురు శరణం మమ 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 శ్రీ గురు శరణం సద్గురు శరణం మమ శ్రీ గురు శరణం మమ 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 సద్గురు శరణం మమ ఏం చేస్తున్నాం మనం? నిన్నటి జ్ఞాపకాలు, రేపటి వ్యాపకాలు. జ్ఞాపకాలు అంటే గుర్తుకొచ్చింది నిజమైనటువంటి భగవంతుని యొక్క జ్ఞాపకాలు అనుకోండి. దానిని ఏమన్నారు? స్మృతులు అన్నారు. ఎంత గొప్పవాళ్ళు అది. వీటి కూడా స్మృతులు అంటారు, కానీ చెప్పుకోబడ్డేవి కాదు. భోజనం కోసం, వంకాయ కూర కోసం, ఒక ఇల్లు కోసం, లేకపోతే ఇంటి గురించి కన్స్ట్రక్షన్ కోసం, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటే ఎప్పుడే అప్పుడే. ఎందుకంటే పూర్వం రోజులకి ఇప్పటికి చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా పెంపుడిల్లు చూడాలంటే కనిపిస్తుందా? ఎక్కడ కనిపించడంలే. మనకు అత్తమూరులో కూడా ఉన్నాయి, గోల నీళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ ఏ ఇల్లు? పూర్వపు ఇళ్ళు, పూర్వకాలపు ఇళ్ళు, మండువా లోగిళ్ళు. ఇక్కడే కాదు, మేము అక్కడ కూడా చూసాం. ఎక్కడ కొన్ని సంవత్సరాల క్రితం నార్వేలో, డెన్మార్క్లో, అక్కడ ఇల్లు అసలు పాత ఇల్లు పడబట్ట అలానే అమ్ముతూ అమ్ముతూ చేతులు మార్పు వెళ్తుంది తప్ప దాన్ని పడగొట్టి కట్టడం అనేది ఉండదు. వాళ్ళ అమెరికాలో కొన్నాళ్ళు అయితే పడగొట్టేసి వాళ్ళు కట్టేస్తుంటారు. ఒక్కొక్క దేశం ఒక్కొక్కలాగా. అంటే నాకు మన సాంప్రదాయం యూరోప్లో కనిపించింది అనమాట. అంటే ఇల్లు ఉంచుకోవాలిగా, మనం కూడా ఉంచుకోమే. మనం కూడా ఎప్పుడు మళ్ళా పాతొక్క కొత్తొక్క వింత, పాతొక్క రోత. ఏమండి, కొత్త వాటికి పాత వాటి అంత బలం ఉందా ఇంటికి? చూడండి, ఆశ్రమంలో బాగుంది విజ్ఞాన మందిరానికి, ఆ విజ్ఞాన మందిరంతో పాటు కట్టిన మాతాజీ ఉందే, మాతాజీకి గురుదేవులు ఉన్నవనిచ్చిన ఆ ఇంటికి రెండు ఒకసారి కట్టారు. ఆ గోడ ఉన్నది ఎంత గట్టిగా ఉంటుందో మీరు మీకు దింపలే. తత్మా ఏ గోడ చూసినా మీకు దింపుతారు, బద్దలు అవుతుంది కూడా. బీపీ ఇస్తున్నాయి కూడా. వాళ్ళు చూస్తూ ఉండగానే బాగా వాస్తు తెలిసిన వాళ్ళు వెళ్ళప్పు కూడా మూడు నాలుగు సంవత్సరాలు గడవలేదు, మళ్ళా లక్షలు పెట్టి దాన్ని రిపేర్ చేస్తున్నారు. ఏమైంది అతను వెళ్తే? కానీ ఏది మన సుఖమేంటి? అలాగే మనకున్నటువంటి బాబుజీ మహారాజుతో మన పూర్వపు వాళ్ళు ఉన్నారే స్మృతులు, అవన్నీ కూడా స్మృతులు. ఆ స్మృతుల్ని మనం ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. అన్నిటికన్నా ఇప్పుడు రచనలలో, గ్రంథాల్లో కూడా గొప్పది ఏది అంటే మీరు చూడండి, భగవద్గీతను మించిన గ్రంథం లేదు. భగవద్గీతని మించినటువంటి గ్రంథం లేదు. ఎందుకని? సాక్షాత్తు కృష్ణదేవుడు వారి ముఖస్థగా ప్రవహించినటువంటి అఖండమైన బోధ. అందుకని ఇప్పుడు వరల్డ్ వైడ్గా ప్రపంచమంతా భగవద్గీతల గురించి మారు మోగిపోతుంది. చదవాలి, నేర్చుకోవాలి, కొంతైనా మనకి రావాలి, కొంతైనా మనం దానిలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి. మళ్ళా భగవద్గీతలో ఉన్నటువంటి తత్వానికి గురుదేవులు మనకి ప్రసాదించినటువంటి గురుదేవుల అవతారంలో అలా ప్రసాదించారు. ఈ అవతారం, ఈ అవతారంలో మనకి బోధామృతంగా మనకి ప్రసాదించారు. తేడా లేదే, మీరు చూడండి. మనం స్వామివారి బోధామృతాన్ని తీసుకుని చదువుకుంటూ ఏదో ఒక భగవద్గీతల శ్లోకానికి అది అర్థమై ఉంటుంది, అది తాత్పర్యమై ఉంటుంది, లేకుండా మాత్రం ఉండదు. ఎందుకంటే అదే దేవుడు కదా, మార్పు ఎలా వస్తుందండి? మాటి మాటికి మార్చడానికి జీవుడైతే కదా బంధం తెచ్చుకోవడానికి. అందుకని మనం ఏం చేస్తున్నాము, నిన్నటి జ్ఞాపకాలు రేపటి వ్యాపకాలు ఈ ప్రపంచం కబుర్లో పడి ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం. ఎక్కడుండి మర్చిపోతున్నాము, భగవంతుని సన్నిధానంలో ఉండి కూడా మర్చిపోతున్నాం. మీ ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గుండి ముందుకు వెళ్ళి కూడా ఎక్కడేం జరుగుతుందో అని కాసేపు కళ్ళు మూసుకోండి, మీ ఇంకే ఒక్కర్లా ప్రపంచం అంతా మీ ముందుకు వచ్చేస్తుంది, దాన్ని ధ్యానము అన్నారు. కానీ తెలుసున్న వాళ్ళు ఏమన్నారు, పరధ్యాస అన్నారు, దాన్ని పరధ్యానము అన్నారు. ఎందుకు వస్తుంది పరధ్యానము పరధ్యాస? ఈ మనసు ఎందులో ఊరుంటే 24 గంటల్లో మనం వదిలిపెట్టిన మెలుగుగా ఉన్నంత సేపులో ఎందులో మనస్సు ఊరితే అదే స్వభావం మనసుకు వస్తుంది, అదే స్వభావం ఆ మనస్సుకు వస్తుంది. ఇప్పుడు ఆ మనస్సుని మనం ఎందులో నానబెట్టాలి? భగవన్నామ స్మరణ అని ఎన్నో సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నామండి, మన ముందు వారు చెప్పారు, మా తోటి వారు చెప్పారు, మనం ఎంతకాలంలో చెప్పుకుంటున్నాం, ఇంకా ఇలా చెప్పుకుంటూనే ఉంటామా? ఎప్పుడైనా ఏదైనా కొంచెమైనా అనుభూతికి వస్తుందా? ఎందుకంటే తింటే వచ్చే అనుభవము ప్రపంచంలో విషయాలతో వచ్చేటువంటి అనుభవం తాత్కాలికమే, క్షణికమే. కానీ భగవంతునితో ఉన్నటువంటి జ్ఞాపకము, భగవంతునితో ఉన్నటువంటి అనుభూతి మరచినను మరపడాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఒకరికొకరు కలిసినప్పుడు ఏం మాట్లాడుకోవాలి? భగవంతుని గురించి మాట్లాడుకోవాలి, భగవద్ విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య ఆలోచిస్తుండే అనిపిస్తోంది, కబుర్లు ఎక్కడొస్తున్నాయి అంటే, ఎవరన్నా ఇద్దరు నలుగురు కూర్చొని ప్రపంచ విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటే తప్పకుండా అందులో ఇంకొకడు ఎవడో ఒకళ్ళో ఇద్దరు బలైపోతూ ఉంటారు. వాళ్ళ మాటల్లో అవి లేదు, ఆయన లేరు అనుకుంటూ ఏది ఆ అందరో నలుగురో ఇద్దరో మధ్యలో లోకాభిరామాయణంలో ఇంకొక ఇద్దరు ముగ్గురు మధ్యలో మనం కూడా అయిపోవచ్చు. మాట్లాడుకోలేదేంటి, వాళ్ళకి అంతవరకే అందుతుంది. కానీ మానవుడు ఆ విషయాన్ని మాట్లాడుకోవటం చేతనే కర్మ ఏర్పడుతుంది. కర్మ నువ్వు ఆచరించేటువంటి దానిలో కర్మ రావటంలా, నువ్వు చేయగలిగినంత నీ ఇంట్లో వంట చేసుకుంటావు, నీ ఇంట్లో పూజ చేసుకుంటావు, నీకు ఎంత దోస్తే అంత, నీకు నీ దగ్గర ఉన్న ధనంతో నీకు కావాల్సింది కొనుక్కుంటావు, దానివల్ల కర్మణాలు. కానీ లేనిపోనివన్నీ మాట్లాడుకొని మనం ఏం చేసుకుంటున్నామంటే కర్మని కొని తెచ్చుకుంటాం. కర్మను కొని తెచ్చుకోవడంతో మళ్ళా మానవ జన్మ వస్తుందన్న గ్యారంటీ లేదు. కర్మ వలన మళ్ళా ఇదే మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే గురుదేవులు మనకి చెప్పారు, ఎన్ని జన్మల పుణ్యం రాశీపూర్వం చేసుకుంటే ఈనాడు మనకి ఇంత మానవ జన్మ వచ్చింది, మానవ జన్మ రావడమే కాకుండా మహాత్ముల దర్శనమైంది, మహాత్ముల సన్నిధి దొరికింది మనకి, దొరకడమే కాకుండా మనకి అందరికీ అయితే ఉంది, ఎవరి ముక్తిని పొందాలి అని. మోక్ష ఇచ్చ అంటే ముక్తి ఇచ్చ మోక్ష ఇచ్చ, ముక్తి కావాలని కోరుకోవాలే మోక్ష ఇచ్చ అని. అంటే దుర్లభం త్రయమేమైన దైవ అనుగ్రహ హేతుకం, దైవ అనుగ్రహం చేత మనకి మూడు వచ్చాయి. ఏమిటివి? మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశయ. మనుష్య జన్మ వచ్చింది, మహాపురుష సంశయం కలిగింది, మోక్ష ఇచ్చ కలిగింది. మోక్ష ఇచ్చ కలిగినప్పుడు మోక్ష ఇచ్చ అంటే అసలు ఏమిటి? ఆ ముక్తిని పొందాలంటే నేను ఏం చెయ్యాలి, ఏం చేస్తే నాకు అటువంటి ముక్తికి నేను అర్హత కలుగుతుంది, నాకు యోగ్యత కలుగుతుంది అని గుర్తించడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా, గుర్తిస్తున్నారా, ప్రశ్న వేసుకుంటున్నారా? అసలు రేపేం కూర వండుకోవాలి, రేపేం కారు ఏది కారు కొనుక్కోవాలి, లేకపోతే ఎటువంటి బట్టలు కొనుక్కోవాలి, ఎక్కడికి వెళ్ళి మనం పేదంగానే వెళ్ళాలి, ఎక్కడ పెళ్లి ఉండిపోయింది, ఈ కబుర్లతో మనకి అది కూడా సరిగ్గా చేయటల్లా. ఇంకొకరి గురించి విమర్శిస్తే ధర్మ కాదు అది. కారణం లేకుండా ఇంకొకరిని నువ్వు విమర్శిస్తావు అనుకోండి, అదేమవుతుంది? పాపం అవుతుంది అక్కడికి. ఆ పాపమే కర్మ అయిపోయి మనకి మళ్ళా ఇంకో జన్మ, మానవ జన్మ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. కానీ కుక్కవచ్చు, నక్కవచ్చు, తలలో పేనవ్వచ్చు, కొండ చిలువ అవ్వచ్చు, ఏమవుతాం అపక్ష అవ్వచ్చు, చెప్పలేదు. అవన్నీ కూడా మనలాగా కోరికలు కలిగి కోరికల మేరకు అవన్నీ కూడా ఏం కావాలంటే అవి పాపం సంపాదించుకోలేవు. వాటికి ఆ కోరికలు కూడా లేవు. మానవేతరమైనటువంటి జీవులన్నీ కూడా ఆకలేస్తేనే ఆహారం కోసం వెతుక్కుంటాయి. ఏం చేస్తాయి అవి? ఆకలేస్తేనే ఆహారం కోసం వెతుక్కుంటాయి. వెంటనే వాటికి దొరికిన వాటిలో గబగబా వాటి కడుపు నింపుకుంటాయి. పిల్లలుంటే తీసుకెళ్ళి పెడతాయి. అంతేగాని మనగలాగా ఫ్రిజ్లు లేవు దాచుకోవడానికి. మనలాగా ఉప్పు కారాలతో కూరలు అనుకోవట్లా అవి. నాకు స్వీట్ కావాలి అనుకోవట్లా, హాట్ కావాలి అనుకోవట్లా, పలావు కావాలని అనుకోవట్లా, వాటికి కోరికలు లేవు. చూడండి, కావాలంటే మానవులకే ఉన్నాయి ఇవన్నీ. బుద్ధినిచ్చి తానెవరో తాను తెలుసుకునేటువంటి తెలివిని నువ్వు గుర్తించమంటే మనం వీటికి ఉపయోగించుకుంటున్నాం మన తెలివితేటలు. ఎలా ఉంటే డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు, ఎందులో దాచుకుంటే మన డబ్బులు పెరుగుతూ ఉంటాయి, మళ్ళా 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఏమండి ఈ తెలివితేటలే ప్రపంచం తెలివితేటలు. ఇవన్నీ ఈ దేహానికి కూడా సరిగ్గా ఉపయోగపడతాయి, ఉపయోగపడదు. ఎందుకంటే ఎంత తింటాడు వీడు? ఈ దేహం ఉన్న నాళ్ళలో 100,000 కోట్లు వీడై వీడికి ఖర్చక్కర్లేదు కదా. ఇప్పుడు అలా సంపాదించబడిన వాళ్ళందరూ తర్వాత పిల్లలు కొట్టుకుని కోరుకు లేకపోతున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? తల్లిదండ్రులు ఏమనుకున్నారు? కర్మ కాదు సంపాదించే, లేకపోతే పెద్దాడు తిన్నాడు కొడుకు సవరణ ఏంటలాగా అని తల్లిదండ్రులను కూడా నొప్పిస్తున్నాం మనం. ఆకలి మనకి ఎంత కావాలో అంత ఉంటే చాలు, ఆశ కర్లా. దానిలో మా అమ్మ చెప్పారు, ఆశ కర్మనామీ జాగ్రత్త జాగ్రత్త. ఎంత కావాలి? మన పెద్దవాళ్ళందరూ ఎలా బతికారండి? వారి పేర్లు బట్టి అవి ఇప్పుడు కూడా ప్రకాశిస్తున్నాయే. మన పేర్లు మన వెనక దాకా ఉంటాయా? వీడు ఎదురొచ్చింది బాబోయ్ మన సందు మారి అట్టించి వెళ్తాం అనుకునేవాడు లేదా? అనిపించుకోవటం లేదా? మన పెద్దలు అలా లేదే. మన తండ్రులు మన తాతలు ఇప్పటికి కూడా ఎక్కడ పేర్లు కదా, దాన్ని గుర్తున్న వాళ్ళందరూ వారండి. ఎంత మంచి వారండి, ఎంత గొప్ప వారండి. ఎందుకు వస్తుంది పేరు? ఎందుకు మిగిలిపోయారు వాళ్ళు? ఇప్పటికీ కూడా వాళ్ళ జీవితాలు దాటి వెళ్ళిపోయినాయి, అయినా కూడా వారి పేరు ప్రఖ్యాతలు ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఎందుకు వారు నడుచుకున్నటువంటి త్రోవ అటువంటిది, అటువంటి మంచి మార్గంలో నడుచుకున్నారు, మంచిని ఆలోచించారు, మంచి చేశారు. ఎక్కడో కొన్ని కొన్ని ఉండు కాక కానీ భగవంతుడు వాటిని క్షమించేశాడు. అందుకని మన నిన్నటి జ్ఞాపకాలు రేపటి వ్యాపకాలతో ఈ వాటి విషయాన్ని మర్చిపోయి ఏం చేస్తున్నాం? నేటి విషయం మర్చి సతమతం అయిపోతున్నాం. ఏకాగ్రత లేని మనస గాలిలో మనకి ఇప్పుడు బాగా తెలుసు, ఎందుకంటే కరెంట్ లైట్లు వచ్చేసాయి, మరి గాలితో సంబంధం లేదు. ఎటు వచ్చి దేవుడి దగ్గరే కనిపిస్తుంది. పూర్వండి ఇళ్ళల్లో కూడా మనం ఏం లైట్లు, అది కిరసనాలకు వస్తున్నాయి వాళ్ళు కదా, ఆ లాంతర్లు. మా చదువు అంతా కూడా లాంతర్లో జరిగింది. లాంతర్ సాయంత్రం కూడా లాంతరు ఇంటికి వచ్చేసరికి స్కూల్ నుంచి తుడిచిపెట్టేవాళ్ళు కిరసనాయలు కోసి, అది పట్టుకొని పుస్తకాలు సంచి పట్టుకొని మా మాస్టర్ ఇంటికి వెళ్ళేవాళ్ళు. వెళితే అక్కడ చీకటి పడే వేళకి అందరం వెలిగించుకునేవి. వెలిగించుకుని ఒక లాంతర్ దగ్గర ఒక 2-3 కూర్చొని చదువుకునేవాళ్ళు, చదువు చెప్పించుకునేవాళ్ళు. తిరిగి మళ్ళా ఇంటికి వస్తూ ఆ లాంతర వెలుగునే మళ్ళా వేరుగా టార్చ్ లైట్ లేదు చేతిలో, అదే లాంతర వెలుగులో ఇంటికి వచ్చేవాళ్ళు.
మళ్ళా తెల్లవారుజాము 4:30కి లేస్తే 4:30కి ప్రైవేట్కి వెళ్ళాలంటే ఇంటి దగ్గరే లాంతర వెలిగించుకొని మళ్ళీ అదే లాంతర పట్టుకుని ప్రైవేట్కి వెళ్ళేవాడు. మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి 7 అయిపోయేది, 6:30 తెల్లవారిపోతుందిగా. అక్కడ లాంతర ఆపేసి ఖాళీ లాంతర కూర్చుంటూ ఉప్పుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఆనందం ఏది, తృప్తి ఏది, చదివేది, పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరు చెప్పాలి చదువు? మా పెద్దలు చెప్పారు ప్రైవేట్ స్కూల్ ఇది ఆ హై స్కూల్ నుంచి రాగానే చదువుకుంటే అది వేండిల చదువు, అది వేండిల చదువు. వెంటనే మాస్టర్ చెప్పింది చెప్పినట్టు మనకు గుర్తుంటుంది, వెంటనే దాన్ని మనం బైహార్ చేస్తే అది అలా గుర్తుండిపోతుంది. ఒకవేళ ప్రైవేట్ లేకపోతే తెల్లవారు వాళ్ళు ఏమైనా చచ్చినట్టు కూర్చుని చదివే వాళ్ళం, దుప్పడి మూసుకుపెట్టి పడుకునే వాళ్ళం కాదు. అదే వచ్చింది ఇప్పటికి కూడా. ఏమొచ్చేది, బ్రాహ్మీ ముహూర్తంలో ఆధ్యాత్మిక సాధకుడికి ఆ తెల్లవారుజామున 3:30 తర్వాత 6 లోపల ధ్యానాధికారులు చక్కగా ముగించుకోవాలి. ఎందుకు అప్పుడే చేసుకోవాలి, అది బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో నువ్వు ఏది ఆలోచిస్తే అది నీకు వంట పడుతుంది, మనసుకు పడుతుంది. అందుకని మనం మంచి నేర్చుకోవాలి, మంచిని ఆర్జించుకోవాలి, మంచిని వదులుకోకూడదు. అది మన పెద్దల యొక్క మాటలు చెద్దన్నమ్మూట అన్నారు. ఎవరో కనిపిస్తే చెప్పాను నిన్న ఇందాక, పెద్ద పెద్దవాళ్ళు కనిపించి పెద్దవాళ్ళం అయిపోతున్నామంటే. అందుకని మహానుభావులు మహాత్ములు మన పూర్వజన్మ సుకృతంగా పుణ్యం రాశీభూతం చేసుకున్నామేమో, అంతటి మహానుభావులు మనందరికీ కూడా వారి అనుగ్రహ ఆశీస్సులలో మనందరూ కూడా జీవిస్తున్నాం. అందరూ భోజనం పెడితే సత్సంగం అనరు, పూజ చేస్తే సత్సంగం అనరు, పారాయణ చేస్తే సత్సంగం అనరు. అందరూ కూర్చుని చక్కగా మంచి విషయం గురించి చర్చించుకుంటే సత్సంగము అన్నది. మన జీవితానికి ఉపయోగపడేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే సత్సంగము అంటారు. అంటే సత్యము గురించే మాట్లాడుకో. సత్యము ఏ కాలంలోనూ మారనటువంటిది, త్రికాల బాధితమైనటువంటిది సత్యము. అటువంటి సత్యమే మనం ఇక్కడ మనకి కార్యకర్తలు చక్కగా 3 రోజుల కాలాన్ని మనకి ఇచ్చారు. ప్రొద్దురంతా మనం 4 గంటలు ఎంతో కూర్చున్నాం అక్కడ, 4:30 గంటలు అదంతా పూజ అంటారు, పూజలు చేసుకున్నాం. మీరు ఆలోచించండి, అంత పూజలు జరిగాయి కదా, ఎంతసేపు మనసు భగవంతుని మీద నిలిచింది ఆలోచించండి. ఆఖరికి లోపల అర్చన చేసేటువంటి అర్చక స్వామిని కూడా అడగచ్చు ఎంతసేపు మనసు నిలిచింది. ఏది అక్కడ స్వామివారి అమ్మకి అభిషేకం చేస్తున్నప్పుడు, లేకపోతే వస్త్రాన్ని కడుతున్నప్పుడు, లేకపోతే అమ్మకి క్షాళన చేస్తున్నప్పుడు, అదే పంచామృతాలు అవన్నీ లేకుండా మంచినీటితో కడుగుతున్నప్పుడు, అప్పుడు అమ్మని శుద్ధి చేయాలి, అమ్మని బాగా చేసుకోవాలని ఉంటుంది. కానీ దైవత్వము అనేటువంటి ఆలోచన అక్కడ రావడం కష్టం. మళ్ళా నువ్వు పూజ చేస్తుంటే నిలబడవచ్చు, పుష్పాలు వేస్తుంటే మన మనస్సు అక్కడ నీ పూలు ఎవడికి కావాలి రా అంటుంది అమ్మవారు, నీ కుంకుమ ఎవడికి కావాలి రా, ఎందుకు నేను ఇస్తేనే కదా నాకు ఇస్తున్నావు, నువ్వు నేను ఇస్తేనే నువ్వు నాకు ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు, నేను ఇచ్చిందే కదా నీకు, నీకు నీ దగ్గర ఉన్నదంతా దేవుడు ప్రసాదించబట్టేగా నిలబడుతుంది. తిరిగి మళ్ళా నువ్వు నాకు ఎంతో ఇచ్చేసావనుకుంటావేంటి, నేను వాటి కోసం ఆశించగలరా. మన పూజలతో భగవంతునికి అవసరంలే. ఏం కావాలక్కడ, సత్యత్వం కావాలి. మనలో ఎంత సత్యమైన భక్తి నిలబడుతోంది, మనం ఆశించే పద్ధతుల్లో ఎంత సత్యం నిలబడుతోంది, మనం అహర్నిశలు కూడా ఏ పని చేస్తున్నా ఇది భగవంతుడి దయ అనుగ్రహం కాబట్టి చెయ్యగలుగుతున్నామనేది వారికి కూడా నిలబడి ఉండొచ్చు. అలా నిలబడి ఉంటే అదేమవుతుంది, సాక్షాత్తు సేవ. ఏం చేయటం అక్కడ, వారు చేయించుకుంటున్నారు అక్కడ, వారు చెప్పించుకుంటున్నారు, వారి వెనక ఉండి దయ్యబట్టే నాలుగు ముక్కలు మనందరం కలిసి ఏం చేస్తున్నాం, వినడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన మాట మనం వినడం కూడా జరుగుతుందండి, పాట కూడా మనం పాడేటప్పుడు మనం వినడం జరుగుతుంది. కొంచెం ఈ సంగీత జ్ఞానం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే కాస్త అపశృతి వస్తే తెలుస్తుంది కూడా, అది అపశృతి ఇది అవతారం, వెంటనే ఆపణాపేస్తాం కానీ దాన్ని పొడిగించలేము. అందులో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ పాడాల్సి వస్తుంది. ఎందుకంటే గురుదేవుడు కూడా గురుదేవుడు మళ్ళా ఇంకొక సంగతి చెప్తుంది, గురుదేవుడు లోపల అమ్మవారి పూజ చేసుకుంటూ ఉండేవారు. చేసుకుంటుంటే మన గురువు గారు ఉన్నారు కదా, మన కామేశ్వరి పిన్నికైతే బాగా సంగీతం వచ్చి చక్కగా పాడేవాడు. మన లలితానంద సరస్వతి అమ్మకి పాడటం అది అంత అలవాటు లేదు పాపం ఆవిడకి. ఆవిడ శ్లోకాలు చెప్తూ ఉపన్యాసాలు గంటలు గంటలు చెప్పేయగలరు, ఆవిడ చాలా గొప్ప విదూషీమణి. కానీ పాపం సంగీతంలో లేదు. అలాగే మా కళ్యాణక్క కూడా అమ్మ దగ్గర పూజా మంత్రాలు గడగడ గడగడ పుస్తకం అక్కర్లేదు అసలు లలిత సహస్రనామానికి. అలా చదువుతూ పూజలైతే చేసేసేది కానీ పాపం ఇందులో ప్రావీణ్యత లేదు. మళ్ళా మన గురు సోదరులు విజయేశ్వరానంద వారికి బ్రహ్మాండంగా ఉంది, కానీ అక్కయ్యకి అంత లేదు. వీళ్ళిద్దరూ పాడటం మొదలు పెట్టారు, అప్పుడు ఎవరూ లేదు బయట పాడటానికి. బాబుజీ పూజ చేసుకుంటే బయట సంకీర్తన జరుగుతుండేది, ఎప్పుడు బయట సంకీర్తన జరుగుతుండేది. వీళ్ళిద్దరూ మొదలుపెట్టారట, ఆమె లలితానంద సరస్వతి అమ్మను కళ్యాణక్క పాడుతుంటే బాబుజీ కొంతసేపటికి అమ్మవారి గది తలుపు తీసుకుని బయటకు వచ్చి అమ్మంటోని, రే నువ్వు ఇంకా నీ పూజను చాలు కానీ ఆ బయట చూడరా బాబు వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళి కొంచెము నువ్వు వెళ్ళి అది బాబుజీ బయట వచ్చి చెప్పారు వాళ్ళిద్దరితో. అది ఒక లీల మాత్రులు కదా, మనం వేరుగా తీసుకోవడానికి లేదు అక్కడ. అసలు చాలా సంతోషిస్తున్నా, వాళ్ళు సంతోషిస్తూ చెప్పారు. ఏది ఎవరైతే పాడేవాళ్ళు విన్నారో వాళ్ళు వెంటనే ఆపేయటం కాకుండా వాళ్ళు నవ్వుతూ చెప్పారు మన అందరితో. అది త్యాగం అంటే ఉడుకుమొత్తాను రాలా, అక్కడ విషయం లేదు. అక్కడ ఏం లేదు, విషయం లేదు. విషయం లేదు కాబట్టి విషయం లేదు. అక్కడేముంది, భగవంతుని యొక్క స్మృతి. బాబుజీ పాడారు అందరికోసం వెళ్తారా, బాగా పాడితే వచ్చేవారా, బాగా పాడితే వచ్చేవారు కాదు కదా, అలా పాడబట్టే వచ్చాం. ఏదైనా భగవంతుడితో జరిగితే జరగడం అండి, అది మర్చిపోవడానికి ఉండదు. అలాగా మనం కూడా మనం భగవంతుని కోసం ధ్యానం చేస్తున్నాము అంటే ధ్యానం ఎంతవరకు నిలబడుతుంది, దానికి కూడా వాసన శుద్ధి, అవన్నీ కూడా మానవుడు తను పెట్టుకోవాలి. ఈ విధంగా నేను చేయగలను అనుకున్నప్పుడు ఆసనం కూడా పద్మాసనం వేసుకోవాలి. తేలికైన ఆసనం కింద కూర్చుని పద్మాసనం వేసుకోవాలి. కింద కూర్చోలేము, లేనప్పుడు ఒక కుర్చీలో కూర్చున్నా కూడా సిగ్గుపడుతూ ఈ రోజుల్లో కూర్చోవలసి వచ్చింది, అయ్యో గురుదేవుల ముందు కింద కూర్చోలేకపోతున్నామే అని ఇది మా మనస్సు మమ్మల్ని ఏడిపిస్తుంది. ఏడవాలి, ఏడుస్తూ అలా ఉన్నా కూడా బాబుజీ ధ్యానం చేసుకోమన్నారుగా, నాకు ధ్యానం చేయడం కావాలి కానీ నువ్వు ఎలా కూర్చున్నావన్నది నేను నిన్ను చూడటలా, నిన్ను నువ్వు వెళ్తి చేసుకోకు, నిన్ను నువ్వు మోసగించుకోకు. ఆ విషయంలో గురుదేవులు నువ్వు కూర్చుని కూడా చేయలేవా, కొడుకుని చేసుకో. గురుదేవులు చెప్పారండి ధ్యానం చేసుకోవడానికి, నువ్వు కింద కూర్చుని చేయలేవు పైన కూర్చొని చేసుకో, నువ్వు పైన కూర్చుని చేయలేవు నడుము నొప్పి కొడుకుని చేసుకో. చేయటం మాత్రం మానవు, ధ్యానం చేసుకోవడం మాత్రం మానవు. ఆ కొడుకుని చేసేటటువంటి ఆసనాన్ని గురుదేవులు ఏ విధంగా మనకి చెప్పారంటే బయట వ్యావహారికల్లో శవాసనము అంటారు, కానీ గురుదేవులు మనకి గోవిందాసనము అన్నారు. ఏమన్నారు, గోవిందాసనము అన్నారు. గోవిందాసనం అంటే సామాన్యమండి, గోవిందను కొరకు వేసిన ఆసనం గోవిందాసనం. గోవిందనే మనకి ప్రసాదించిన ఆసనం గోవిందాసనం. కానీ చేయడం మాత్రం మర్చిపోవాలి. దానికి మనం ఏ పని చేస్తున్నా నెక్స్ట్ ధ్యానంలో మనసు ఏకాగ్రత చెందాలి అనుకున్నప్పుడు మనం ప్రతి క్షణము కూడా గుర్తు చేసుకోవాలి. దేన్ని గుర్తు చేసుకోవాలి? ప్రపంచాన, డబ్బుల్న, ఇంటినా, ఏది ఏది గుర్తు చేసుకోవాలి? మనకి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో, ఎవరి దయ అనుగ్రహం చేత మన జీవితం నడుస్తుందో, అటువంటి భగవంతుని యొక్క ఉనికిని మనం మర్చిపోవడానికి లేదు. ఏ కదలికల్లో ఉన్నా కూడా మనం అది మనం మననం చేసుకుంటూ ఉండాలి. మనకి వారి అనుగ్రహం మనకు ఉన్నది, వారి అనుగ్రహం చేత నాలుగు అడుగులు వేయగలుగుతున్నాము, వారి అనుగ్రహం చేత నాలుగు మాటలు మాట్లాడగలుగుతున్నాము, వారి అనుగ్రహం చేత ఇందాక అంత అభిషేకం గురుదేవులు చేయించుకున్నారు. ఎంత ఆనందంగా ఉంటుంది అప్పుడు. ఇందులో నా నీ రావట్లే కదా, అంటే అహంకార మమకారాలు రావటం లేదు కదా అక్కడ. అందుకని భగవంతుని గుర్తు చేసుకుంటూ మనం ఏం చేయాలి? కర్మల్ని పెంచుకోకూడదు. ఏం చేయాలి? ధర్మమైన మార్గంలో నడుస్తూ ఆ కర్మ, ఏం చెప్పారు గురుదేవులు? కామ సంకల్ప వర్జిత ఎస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. భగవద్గీత వాక్యం ఎస్య సర్వే సమారంభాః ఎస్య ఎవరి యొక్క సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః ఏ ఏ పనులు మొదలు పెడుతున్నామో, ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామో కామ సంకల్పాలు అనేటువంటివి విసర్జించి సర్వే సమారంభా కామ సంకల్ప వర్జిత. ఎవరైతే కామంతో కూడినటువంటి నాకు ఇది కావాలి, నేను చేస్తున్నాను, నాదై ఉన్నది అనేటువంటి ఈ భావననంతా కూడా విడిచిపెట్టి ఆరంభించే కార్యక్రమాలన్నీ ఏది ఎవరైతే చేస్తూ ఉంటారో జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, వారి కర్మలన్నీ కూడా జ్ఞానం అనేటువంటి అగ్ని చేత దహింపబడతాయి. ఏది నువ్వు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాల్లో ఉన్నటువంటి కర్మ జ్ఞానాగ్ని దగ్ధ, అంటే జ్ఞానాగ్ని చేత దగ్ధమైపోతున్నాయి. మన గురుదేవుడు ఇంకా లోపలి తీసుకెళ్ళి ఏం చెప్పాడు? మీ హృదయ బాబు చెప్తున్నారు అని జ్ఞానాగ్ని దగ్ధ కర్మ, ధ్యానం అనేటువంటి అగ్ని చేత దహింపబడ. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం వారినయ్యా పండితుడు అంటాడు. ఏమని? తమాహో పండితం బుధ, బుధులైనటువంటి వారు, జ్ఞానులైనటువంటి వారు, అటువంటి వారిని పండితులు అని పిలవబడతారు. అందుకని మనం ఏం చేయాలి ఇక్కడ? కామ సంకల్పాలన్నిటినీ కూడా, అందుకని మనం ఇలా మనం మనలో మనమే ఉండి మనని మనమే, ఎందుకంటే ఎవరో భరించడం కాదు, నిన్ను నువ్వే, నీకే పట్టుదల రావాలి. నీకు పట్టుదల రాబట్టే ఇక్కడ సమయానికి రాగలిగారు చాలా మంది. ఏమండి ఫ్లైట్కి లక్షలు పెట్టి చాలామంది, మీ ఊళ్ళో వాళ్ళు కూడా ఫ్లైట్లు ఎక్కుతున్నారుగా, ఇంటర్నేషనల్ ఎక్కుతున్నారుగా చాలామంది, అలాగే బస్సులు ఎక్కుతున్నారు, ట్రైన్లు ఎక్కుతున్నారు, మీ డబ్బులు పెట్టే కొనుక్కుంటున్నారుగా టికెట్టు, వాడేమైనా ఫ్రీగా తీసుకెళ్తున్నాడా? లేదుగా, మన డబ్బులు పెట్టేగా కొనుక్కుంటున్నాం టికెట్టు, మన లక్షలు పెట్టి టికెట్ కొనుక్కుంటున్నాం కదా. నేను ఎప్పుడొస్తే అప్పుడే ఎగరాలి ఫ్లైట్ అనొచ్చుగా, లక్షలు ఖర్చు పెడుతున్నానా? వాడు టైం ఎప్పుడు చెప్తే అప్పుడే వెళ్ళిపోతున్నాడు, అవునా కదా? ఎందుకని? టికెట్ పోతుంది. మళ్ళా లక్ష పోతే ఇంకో లక్ష సంపాదించుకోవచ్చయ్యా. ఇప్పుడు జీవితం పోతుంది ఇక్కడ, మన జీవితానికి సత్సంగము అవసరము అని ముందర గుర్తించాలి. ఈ సత్సంగం మనకు అవసరమైతే దానికి ఎట్టి గ్రౌండ్ క్లియర్ చేయాలంటే చూడండి, మనము ఒక ఇల్లు కట్టాలి అంటే శంకుస్థాపనకి ఏం చేస్తారు? ముందర గ్రౌండ్ శుభ్రం చేస్తారుగా, గ్రౌండ్ శుభ్రం చేస్తారు, శుభ్రం చేసి దాన్ని అప్పుడు బయట కిందకి
గొయ్యి తీసి అందులో శంకుస్థాపన ముహూర్తాన్ని మొదలు పెట్టిన తర్వాత ద్వితీయ విగ్రహం ఉండకూడదు, తృతీయ విగ్రహం ఉండకూడదు. ఏదో పని చేయిస్తూ చేయిస్తూ ఎంత తొందరగా ఇల్లు పెరుగుతుందా అని చూస్తామే. అలాగే సత్సంగానికి సంకీర్తన గ్రౌండ్ క్లియర్ చేయడం. సంకీర్తన చేస్తున్నాం, ఒక ముందు మనం అభిషేకం చేసుకున్నాం, చాలా సమయం అయిపోయిందండి, వెళ్ళిపోవాల్సి వచ్చింది, అందరూ భోజనానికి రెడీ అయిపోయారు, లేకపోతే అక్కడ సమయం మిగలదా మనకి. ఇవన్నీ కూడా మన గ్రౌండ్ క్లియర్ చేయడం. దేనికి? ఒక భగవంతుని నామం పలికారు వాడు, మన మన ఊరు వాళ్ళందరూ చక్కగా పాటలు పాడారు, పాడినప్పుడు ఏమవుతుంది అక్కడ? ఇంత గ్రౌండ్ క్లీన్ అవుతుంది. మనం చేయగలుగుతామా? వారు వెనక పాడతాం. మనం పాడలేని స్థితిలో ఉన్నప్పుడు వినన్నా వింటాం కదా, వినన్నా వింటాం కదా. విన్నప్పుడు ఏం చేస్తాం? అది ఎవరి కోసం వింటున్నాము? ఎవరు కనిపిస్తున్నారు అక్కడ? మనం పాడుతుంటే ఎవరు కనిపిస్తారు అక్కడ? కనిపించకపోతే సంకీర్తన కాదని, కనిపించకపోతే అది సంకీర్తన కాదు. అక్కడ దేవుడు కనిపించాలి మనకి. దేవుడు మన కోసం కూర్చున్నాడు అక్కడ, భగవంతుడు అనుభవంలో ప్రకాశిస్తున్నాడు. ఆ భగవంతుడు తలుచుకోవడం ఆలస్యం, ప్రతి అనుభూ స్పందిస్తుంది అక్కడ. అందుకని మనం సంకీర్తనకి ముందు ఎంతమంది రాగలిగాం? టికెట్ కొనుక్కోలేదు కదా, టికెట్ లేకపోతేనే రావటల్లా. టికెట్ పెడితే వస్తారా? మీ టికెట్ ఎవరికి కావాలండి అంట, అంతే కదా. ఆలోచించండి, ఎందుకంటే జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఇవాళ ఉన్నవాళ్ళు రేపు ఉన్నామో లేదో తెలియదు మనకి. అంటే చచ్చిపోవడం కోసం ఆత్మనం పుట్టింది? మన జీవితం అన్ని వచ్చిందా? లేకపోతే రోగాలు మీద పెట్టుకోవడం కోసం వచ్చిందా? ఆయుష్ ముందుకు వెళ్ళిపోతుంది, రోజు వెళుతూ పెడుతూ ఉండగా మన ఆయుష్ నశిస్తోందా, పెరుగుతోందా? నశిస్తుంది. మన ఆయుష 50 ఏళ్ళు ఉండి ఇప్పుడు 30 ఏళ్ళు అంటే ఇంకా 20 ఏళ్ళే బ్రతకడానికి, అది చెప్పి కూడా లేదు ఎవరు, చెప్పకుండా తీసుకుపోతాడు దేవుడు. ఎంతమంది చిన్న చిన్న వయసుల్లో వెళ్ళిపోవట్లేదు ఇప్పుడు. ఇప్పుడు అసలు హార్ట్ అటాక్లకు దయాదక్షిణ్యాలే లేవు. చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోతున్నారు హార్ట్ అటాక్లతో. మరి మన హార్ట్ గట్టి చేసుకోద్దా. హార్ట్ అంటే ఏంటి? హృదయం. ఆ హృదయంలో ఎవరు ఉన్నారని చెప్పారు? అలనాడు భగవద్గీతలో కృష్ణావతారంలో చెప్పాడు, మన హృదయ బాబు చెప్పారు. మీ హృదయ బాబు అంటే భగవద్గీతలో కూడా చెప్పాడు ఏమని, ఈశ్వర సర్వముగా ఉద్దేశ అర్జున ఇష్టతి. తను కూర్చున్నాడట సర్వభూతముల యొక్క హృదయంలో కూడా కూర్చునున్నాను. ఎవరు? అర్జున తిష్టతి, కూర్చునున్నాడు దేవుడు. ఈశ్వర, ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశే అర్జున తిష్టతి. బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రాలు దాని మాయ. యంత్రం ఎలాగైతే తిప్పుతోందో అలాగే ఈ సృష్టిని కూడా నేనే నడిపిస్తున్నాను. మన గొప్పతనం అనుకుంటున్నాం ఏంటి? మన గొప్పతనమా ఇది? భగవంతుడు నడిపిస్తున్నాడు, బళ్ళన్నీ నడుస్తున్నాయి. ఈ బండి మీద కూర్చున్నవాడెవడు? అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అందరిలో ఉండే నడిపిస్తేనే మనం ఈ ఆలోకి వచ్చాం. మనలో భగవంతుడు లేడు అంటే, చైతన్యంలో ప్రాణరూపంలో లేడు అంటే ఈ హాల్లోకి మనం నడిచి రాలేము సరి కదా. ఆ స్థితికి వచ్చినప్పుడు మన అందరినీ బయట పెట్టుడు, ఇక కార్యము లేదని వేణ. ఇంకా అయిపోయిందండి, బయట పెట్టండి, ఈ ఆవరణ పెట్టకూడదు, ఈ గుడి కదా అని బయట పెట్టేసి ఇక లేడు, పోయింది, పోయాడు అని చెప్పుకుంటారు. అందుకని అవన్నీ రాకముందే మన జీవితానికి మనం చక్క పెట్టుకోవాలి. మనకి అటెండెన్స్ ఎలా పడింది ఇక్కడ? మనకి సత్సంగానికి ఇచ్చింది సమయం కార్యకర్తలు ఎంతసేపో తెలుసా? 5:30కి సంకీర్తన అండి. మనకి సంకీర్తన అవసరం లేదా? ఎవరు మీ ఇంట్లో సంకీర్తన పెట్టించుకోరా? రేపు ఏదైనా గృహప్రవేశమో ఏదైనా వచ్చినప్పుడు, సత్యనారాయణ వ్రతమో వస్తే మనం సంకీర్తన వద్దాం. మన ఇంట్లో పాటలు పాడుకోవాలి కదా, చక్కగా సంకీర్తన పెట్టుకోవాలి కదా. ఏకాభం ఎంత బాగుంటుంది! 24 గంటలు ఏకాభం జరిగితే ఆ ఇంట్లో ఎంత ప్రతిధ్వనిస్తూ ఉంటుందండి భగవన్నామం.
మరి సంగీతం ఏమైనా తక్కువ చెందుతుందా? సంగీతం ద్వారా తరించిన వాళ్ళు ఎంతమంది లేరు? త్యాగరాజ స్వామి గారు, మీరా తల్లి, కబీర్ దాస్ గారు, ఎంతెంత మంది మహాత్ములు, మరి నారాయణ తీర్థులు వారు, ఎంతెంత మంది వారండి సంకీర్తన ద్వారా తరించినటువంటి వారు. కాకపోతే అక్కడ ఏమన్నారంటే, సంగీత జ్ఞానము భక్తి వినా, భక్తి లేకుండా సంగీత జ్ఞానం ఉంటే మాత్రము దానిని అవసరం లేదు అన్నాడు అయితే త్యాగస్వామి. భక్తి వినా సన్మార్గము కలదే ఓ మనసా, భక్తి లేకపోతే నీకు సన్మార్గం ఉన్నదా? సంగీత జ్ఞానం వస్తే సరిపోతుందా? నా వారే పాడేశారు కీర్తన, ఐదున్నరకి సంకీర్తన అన్నారు. అది పావు తక్కువ ఏడింటి వరకు, ఏది ఆరుంబావు వరకు ఊరి వాళ్ళు చేస్తే, ఆరుంబావు నుంచి ఆశ్రమవాసులు చేస్తే అని ఒక టైం ఇచ్చారు. అయిపోయింది, మాతాజీ కూడా వచ్చేసారు కదా. వచ్చిన తర్వాత కూడా చాలామంది గొంతు వినిపిస్తే కానీ రాలా, వృద్ధుట అమ్మ గొంతు వినిపిస్తే కానీ అభిషేకానికి రాలా జనాలందరు. ఇక్కడ మీకే కాదండి, అన్ని చోట్ల ఉంది రోగం, అదే రోగం. ఇంట్లో పనులు చూసిన అట్లాగే ఉంటాయండి. కావాలంటే చూడండి, నిన్న చేశారు ఇంట్లో పని అంతా, మొన్న చేశారు అదే పని అంతా, అటు మొన్న కూడా చేశారు అదే పని అంతా. జీవితంలో మీరు ఏ ఇంట్లో అడుగు పెట్టారో ఆ ఇంట్లో అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయి. మీరు చేయకపోతే ఎవరు చేస్తారు కనుక? కానీ మనం దాన్ని సర్దుకోవాలి. మనం సర్దుబాటు చేసుకుంటే ఇప్పుడు మరి ఇతర దేశాల్లోనూ, మనకి హైదరాబాద్ ఇటువంటి సిటీస్లోనూ ఆడవారు మగవారు కూడా ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగాలకు ఎలా పరిగెత్తుకెళ్తున్నారంటారు? ఎలా పరిగెత్తుకెళ్తున్నారు? జీతాలు వస్తాయంటే ఎలా వెళ్తున్నారు? ఎలా పెడుతున్నారండి? అంటే ఆఫీసు వాళ్ళు 7:30కి రమ్మంటే వీళ్ళు 10:30కి వెళ్తున్నారా? వెళ్తే ఉద్యోగం ఉంటుందా ఊరిపోతుందా? ఊరిపోతుంది కదా, ఉద్యోగం ఉండదు కదా, అయితే జీతం ఉండదు కదా. మరి మనం ఏం చేస్తున్నాం ఇక్కడుండి? చేసిన పనే చేస్తున్నాం, పిలిచిన పనే పిలుస్తున్నాం. ఎంత కడుపునా వాసన ఏమైనా పోయిందా మనకి? ఆలోచించండి. ఇప్పుడు స్నానం చేస్తే సాయంత్రానికి బ్రహ్మాండమైన కప్పు పోతూ ఉంటాం, అందుకనేగా మన రెండో కూడా స్నానం చేస్తున్నాం. అంటే కప్పు బయట నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుందా? మనలోంచి వస్తుంది. దానికి కూడా ఉందండి ఓయ్, మహాత్ముల దగ్గర వాసన రాదు, మహాత్ముల దగ్గర వాసన రాదు. ఎందుకని? వాళ్ళకి దేహ దృష్టి లేదు. ఎందుకని? వారికి దేహ దృష్టి లేదు. వారికి ఏ దృష్టిలో ఉంటారు? నిరంతరము బ్రహ్మధ్యాసలో ఉంటారు. అందుకని వారికి వేరే వాసనలు ఉండవు. వాసనారహితులు కదా వారు, వాసుదేవ స్వరూపమై ఉన్నది కదా, అందుకని ఎందుకు వస్తుంది? అందుకని మనమే ఇక్కడ ఆలోచించుకోవాలి, మనం చేస్తున్నది కరెక్టా, పర్ఫెక్టా? కాబట్టి మనం సమయానికి వెళ్ళాలి. సమయానికి సత్సంగం కూడా అయిపోతుంది. మేము ఆపడం మాత్రం టైమేనండి, టైం మాత్రం ఎప్పుడు దాటిలేము, అది ఆశ్రమంలో మాత్రమే. టైం దాటేది ఎక్కడ అంటే ఆశ్రమంలో మాత్రమే, అది కూడా దేవీ నవరాత్రుల్లో.
అంటే ఈ గురువు అన్న కష్ట
క్షేత్రంలో వారు స్నానం చేసుకుంటూ పాడుకుంటుంటే మన విజయేశ్వరానంద వారు దానిని పుస్తకంలో గ్రంథంలో భద్రపరిస్తే ఇప్పటికి మనకి ఇది కానివి పోనివి కర్మములు చేసి ఆ యమునిలో యముని బారిని ఎందుకు పడతావు? కాలుని బారిని పడితేవేలేరా? కాళీప్రసాదుని హృదయ నివాసి వారు పాడుకుంటున్నారు. శ్రీమన్నారాయణ పాద ధ్యానం వారి హృదయం ఎంత ఎక్కడుండేది? శ్రీమన్నారాయణ దివ్య పాద ధ్యానం మరువకుమురా మరువకుమురా పాపహరమురా ఇది నిక్కమురా. అందుకనే గురుడే హరిరా హరియే గురుడురా. పాపహరణమురా ఇది నిక్కమురా గురుడే హరిరా హరియే గురుడా. మనకి హరి ఎవరో తెలుసుకోవాలంటే గురుడి ద్వారా తెలుసుకుంటేనే మనకి నీ ఖచ్చిగా బాగా తెలుస్తుంది. తీరాపరాయంతి అటువంటి వారు గురువులండి. కాబట్టి ఈ విషయం గురించి మళ్ళా రేపు మనందరం కూడా చర్చించుకుందాం. రేపు పగలు కూడా మనకి కార్యకర్తలు ఇచ్చారు తెల్లవారుజామున 4 గంటలకు సుప్రభాతం, 4:30 నుంచి ధ్యానం, మరి అలాగే 5 గంటల దగ్గర నుంచి ప్రార్థన, తర్వాత 6 గంటల దగ్గర నుంచి నగర సంకీర్తన లేదా ఆరింటి వరకు ఉంటుంది. తర్వాత 10 గంటల అది 10 గంటల దగ్గర నుంచి 12:30 మన ఇష్టం కొంచెం అప్పుడు ఇది మళ్ళా సత్సంగం ఉంటుంది అక్కడ. ఈ లోపల గురుదేవులు అనుజ్ఞనిస్తే ఏమైనా పారాయణ పారాయణలు పెట్టుకోవచ్చు మనం. కాబట్టి
ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో అని మీరు చూస్తూ ఉంటే ఈ రెండు రోజుల్లో కొన్ని కొన్ని అప్పటికప్పుడు మరి ఇతర మొన్నటిదాకా దేశాలు తిరిగి వచ్చాను కదా, అప్పటికప్పుడు పెట్టినా 300 మంది వచ్చేవారండి. శనివారం అంటే 11 సార్లు చాలీసా పాడాలి, ఆదివారం అంటే 12 సార్లు ఆదిత్య హృదయం చెప్పాలి. మళ్ళీ మధ్యలో సౌందర్యహరికి వారంతా పనిలేదు, లలిత సహస్రనామ పారాయణకి వారంతా పనిలేదు, విష్ణు సహస్రనామ పారాయణకి వారంతా పనిలేదు. మీ అంత రెడీ అయిపోయి ఎన్నాళ్ళండి ఎంత మన జీవితం ఎంత ముచ్చట మనకి, మన జీవితం ఎంత, ఈ జీవితంలో మనం సేకరించుకోవాల్సింది ఎంత. అందుకని మనం చక్కగా అన్నింటినీ కలిసిమెలిసి చేసుకున్నాం. ఎల్లుండి వరకే మనకున్నది కార్యక్రమం, సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటున్నాం మన ఊళ్ళో కూడా. కాబట్టి అందరూ కూడా సమయాన్ని గుర్తించి అందరూ కూడా సమయం ప్రకారం వస్తే అందరికీ కూడా సమయానికి వెళ్తే 100కి 100% అందుతుంది. సమయం దాటిన తర్వాత వెళ్తే అందుకునేవి తక్కువగా ఉంటాయి కదా. అంతే కాబట్టి అటువంటి విషయాన్ని అందరూ గమనించి గురుదేవుల అనుగ్రహానికి పాత్రులమై అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపదని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యములను ఆయురాలు ఐశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్ నామామృతుల సాస్వాదని ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథుడు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ సుఖీ. హరే ఓం. ఇంతవరకు ఏ భగవంతుని గురించి అంటే మనందరం చెప్పుకున్నాము, ఎవరు ఏ భగవంతుని ఆశ్రయించారో ఏ గురుపాదాన్ని ఆశ్రయించారో మనసుని అంతర్ముఖం చేసి మనలో ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని ఎందు ఏకాగ్ర చిత్తంతో కొద్దిసేపు ధ్యానం చేసుకుని ప్రార్థనతో ఇవాటి కార్యక్రమాన్ని ముగించుకుందాము. మీరు కూడా 3 సార్లు నాభి నుంచి దీర్ఘంగా ప్రణవాన్ని పూరించండి.